ఆయుర్వేదములో పాము మిమ్మల్ని ఎక్కడ కాటేసిందో, ఏ పాత్రలో కాటేసిందో ఆ చుట్టుపక్కలే ఉంటుంది ఆకు, కానీ మనకు తెలియదు. పరిషిత్తు సుఖమహర్షి కలయిక దీనికి ఉదాహరణ. తక్షకుడు కాటువేయక ముందే ముందు సిద్ధము. అలాగే వ్రజభూమిలో ఉన్నటువంటి ప్రతి ఆకు కూడా కృష్ణ చేతనత్వమే. మధురలో ఉన్న ప్రతి కణము కూడా కృష్ణ చేతనత్వమే. మనకు తెలియదు, తెలియకపోయినంత మాత్రాన వాళ్ళు చెప్పింది తప్పు అవదు కదా. కానీ ఆ ఏరియాలోనే, వ్రజభూమిలోనే, మధుర బృందావనంలోనే ఆ కృష్ణ చేతనత్వం యొక్క గొప్పతనము ఉన్నది. మనకి ఆ కృష్ణ చేతనత్వం మీద ఆసక్తి లేదు కనుక మీరు అక్కడికి వెళ్ళినా మీకేం కనిపించదు. నేను చెప్తూ ఉంటాను కదా, మా స్నేహితుడు ఒకతను బద్రీనాథ్కి వెళ్ళాడు. ఏం చూసి వచ్చావు నాయన అక్కడ అన్నాను. అక్కడ ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది, నువ్వేమి కంగారు పడకు రామకృష్ణ అన్నాడు. ఎందుచేతనంటే ఇక్కడ చాలామంది చెప్తారు ఇక్కడ మీకు చాలా ఆరోగ్యం బాగుపడుతుంది, నా డయాబెటిస్ బీపీ అంతా కూడా ఈ ఆహార నియమాల వల్ల తగ్గింది అంటే ఇక్కడే చాలామంది ప్రశ్నించారు. అయితే ఇంకా ఆ బ్రతుకు ఎందుకు అన్నారు, నా బ్రతుకు ఎందుకు అని అడిగారన్నమాట ఇండైరెక్ట్గా. ఎందుకు నీవు జీవించడము అని, నూనె చింతపండు తినటం లేదు, కాఫీ టీలు త్రాగటం లేదు, అవి త్రాగని బతుకు కూడా ఒక బ్రతికేనా అనే మానసిక స్థితిలో ఉన్నవాళ్ళకి ఈ ఆరోగ్యము భాగవతము ఎక్కడ అర్థమవుతాయి? మాకు అర్థమైంది మాస్టారు, అయితే చేసి చూపించండి. మీకు అర్థమైతే ఏం లాభము, చదువుకోవాలని నాకు అర్థమైంది, కానీ చదువుకోకపోతే మార్కులు రావుగా. భారతదేశంలో పుట్టినందుకు మీరు ఎందుకు గర్వించాలి? ఆ చేతనత్వంలోని పరిణతి గురించి నేను చెప్తున్నాను. భారతదేశంలో పుట్టినందుకు మీరు ఎందుకు గర్వించాలి అంటే, అలాంటి సిద్ధక్షేత్రాలు మీ చేతనత్వాన్ని కేవలము అక్కడికి వెళ్ళినంత మాత్రం చేత మారిపోయే అనేక స్థలాలు ఉన్నాయి. ఈ దేశంలో కానీ వెళ్తాము మారము. ఎందుకు, ఏం మారాలో, అక్కడ మనము ఏం కోరుకోవాలో తెలియని స్థితి మనది. వెళ్తాము అక్కడికి, చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అక్కడ చెప్పేవాళ్ళు లేరు కదా, నువ్వు అడిగితే కదా ఎవడైనా చెప్తాడు. ఏం అడగాలి, చదువుకుంటే కదా ఏమైనా అడుగుతావు. ఇదంతా గుర్తుంచుకోండి. దేని గురించి చెప్తున్నానో, నేను అర్జున స్థితి మనలోకి వస్తే తప్ప ఆ పంచభూతాల మీద ఆధిపత్యము రాదు. పంచభూతాల మీద ఆధిపత్యము తర్వాత ఏం రావాలి, మాయాశక్తిని ఉపయోగించుకోవటము రావాలి. అదే ఇక్కడ సప్తఋషి ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ రెండు విగ్రహాల జగజ్జన్ని శ్రీ మహాయోగేశ్వరీదేవి శ్రీకృష్ణుడి యొక్క ప్రాముఖ్యత, మురళి యొక్క ప్రాముఖ్యత ఆసనాలు. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ విగ్రహములో ఉన్న ప్రాముఖ్యత మీరు చూసి ఉంటారు. 6 చేతులు 4 కనిపిస్తాయి. ఏంటంటే 6 చేతులు 4 కనిపిస్తాయి. ఇంకో 2 చేతులు మాయాస్థితిలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అతని చేతిలో? ముందు 2 చేతులతో మురళి ఉంది, కనిపిస్తుంది కదా. ఆ మురళి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ప్రాణాయామం బాగా తెలిసి ఉండాలి అని. డాక్టర్ మెడలో స్టెతస్కోప్ ఎలా ఉంటుందో ప్రాణాయామ విద్య తెలుసున్న వాళ్ళ చేతిలో మురళి ఉంటుంది. అంతే తప్ప అతనేమి ఫ్లూట్ వాయించి పాటలు అవి ఏమీ పాడటము కాదు. ఆ ప్రాణాయామానికి కావలసిన సిద్ధాంతాలు కొన్ని ఇక్కడ నేర్చుకున్నారు. మీరు అభ్యాసం చేస్తున్నారో లేదో నాకు తెలియదు ఇంకా, కానీ రెగ్యులర్గా చేసుకోండి. ఇదంతా చెప్పిన తర్వాత ఎన్ని ఉపన్యాసాలు విన్నా వాటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మీకు దాని వైపు మోహము కలిగించటము, ఆసక్తి కలిగించటము, ప్రేమ కలిగించటము. కలిగిన తర్వాత మీరు మారాలి. అందుచేత ఆ మురళి ప్రాణాయామం యొక్క సంకేతము. ప్రాణాయామంలో ఎంత నిపుణులు కావాలి అంటే, మీ శ్వాస మీ యొక్క మేరుదండం మీద ఆ రాగం పలికించాలో ఆ రాగాన్ని పలికించాలి. 3-4 ఏళ్లలో మీరు అది నేర్చుకోవచ్చు ఆ విద్య. 3-4 ఏళ్లలో రోజుకు 2-3 గంటలు అవస్థపడితే ప్రాణాయామం మీద ఆధిపత్యము వస్తుంది. కానీ ఆ ప్రాణాయామం మీద ఆధిపత్యానికి తగిన ఆసనము ఏంటి? క్రింద కాళ్ళు ఎలా పెట్టాడో చూడండి శ్రీకృష్ణుడు. అది ఏ ఆసనము? గరుడాసనము. ఆ ఆసనం మీద కూర్చుని ఉంటాడు కనుక విష్ణువు యొక్క వాహనము గరుడు. ఆయన గరుడుని మీద ఎక్కితే అది పాపమాయను మోస్తూ గాలిలో ఎలా ఎగురుతుంది? గరుడాసనము. ప్రాణాయామం మీకు తెలిస్తే మీరు కూడా గాలిలోకి ఎగిరిపోతారు. మీరు అభ్యాసం చేసుకొని చూసుకోవచ్చది, కానీ అది ఇక్కడ చేయలేరు. మీరు ఈ వాతావరణంలో కుదరదది, దానికి వాతావరణం మారాలి. వాతావరణం మారాలి అంటే ఏ తిరుపతి లాంటి క్షేత్రాల్లోనో వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి చూశారు కదా, ఆ వైష్ణవ క్షేత్రాలన్నింటిలోనూ ఈ గరుడాసనం పనిచేస్తుంది. అక్కడే ఎందుకు పనిచేస్తుంది? మళ్ళీ చాలా తెలివైన ప్రశ్న వేశామనుకుంటారు. ఇనుము కావాలి. ఇనుము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము? మనం ఇష్టం వచ్చిన చోట ఉంటుందా, లేకపోతే అదంతా ఒకే చోట గుమికూడి ఉంటుందా? గనులు అంటాము. ఇనుప గనిలో రాగి దొరకదు. మీకు రాగి దొరికితే రాగి గని అంటాము. అలాగా ప్రకృతిలో పృథ్వీగ్రహములు ఒక్కొక్క చోట ఒక్కొక్క చేతన స్థాయిని పెంచే తీర్థాలు ఉన్నాయి. వైష్ణవ తీర్థాలు అనొచ్చు వాటిని, శైవ తీర్థాలు అనొచ్చు, శక్తి తీర్థాలు అనొచ్చు. కానీ ఒక దాంట్లో ఒకటి మళ్ళా గందరగోళం పడకండి. మీరు చేతనత్వ విజ్ఞానములు ఒక తీర్థానికి కావలసిన ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. సింహాసనము. లాపింగ్ క్లబ్లో మనం సింహంలాగా ముఖం పెట్టమంటున్నాము. ఆ ముఖం కనుక శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళి పెడితే మీకు తెలుస్తుంది. మీలోకి ఆ శక్తి ఎలా వస్తుందో మేము వెళ్ళి పెట్టేస్తాము మాస్టారు. కొంపలు అంటుకుంటాయి రెండు విధాల. ఒకటి, మీరు అలా అని పెడతారు, ఏమీ అవదు, మీరు చెప్పింది తప్పు అంటారు, గొడవ వదిలిపోయింది. ఒకవేళ మీరు అక్కడ అలా పెట్టారు, మీ అదృష్టం బాగుండే కనెక్షన్ వచ్చింది, కాలిపోతారు, మాడిపోతారు మీరు. ఎందుచేత? మీ శరీరం ఆ శక్తి తట్టుకోగలిగే స్థితిలో ఉండాలి, ఆ జ్ఞానాన్ని భరించగలగాలి. మీరు అనుకుంటారు ఎవరైనా ఏదైనా చదివేసుకోవచ్చని. మీద మెడికల్ బ్రెయిన్ లేని వాడిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించండి, ఏమవుతుందో చూడండి. ఏమవుతుందో తెలుసా? వాడికైనా పిచ్చెక్కుతుంది, లేకపోతే వాడు మీకైనా పిచ్చెక్కిస్తాడు, లేదా లెక్చర్స్కి పిచ్చెక్కిస్తాడు. అదే జరుగుతుంది ఆ తీర్థక్షేత్రాలలో కూడా. అందుచేత ఆ తీర్థక్షేత్రాలకు వెళ్ళే ముందు మీకు ఆసన ప్రాణాయామాల మీద పరిపూర్ణమైన ఆధిపత్యం వచ్చి తీరాల్సిందే. ఇంకో దారి లేదు. ఆ దేవతా విగ్రహాల యొక్క ఫలితాలు మనకు రాకపోవటానికి, ఆ దేవతల్ని పూజిస్తే ఆ దేవతల యొక్క శక్తి మనలోకి రాకపోవటానికి కారణం ఏమిటి అంటే, మీకు ఆసనం మీద సరైన ఆధిపత్యము లేదు. అవి ఆసనాలను కూడా తెలియటం లేదు. సుబ్రహ్మణ్య స్వామి దేని మీద ఎక్కుతాడు? నెమలి మీద ఎక్కుతాడు. నెమలి ఆసనము ఉంది ఒకటి, దాని పేరు ఏంటి? మయూరాసనము. అందుచేత సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేయదలుచుకుంటే మయూరాసనములో ముందు కుసులుడివి కా అని వాళ్ళు చెప్తూ ఉంటే అసలు ఆసనాలు ఎందుకండి అని అడిగే స్థితిలో ఉన్నాం మనము. కారణం ఏమిటి? ఆ విద్య లేదు. అడగటంలో తప్పు లేదు, అడిగితేనే కదా చెప్తారు. అందుచేత మీరు అడగడం తప్పని నేను చెప్పటం లేదు. మన చేతనత్వ విజ్ఞాన కేంద్రాలు, దేవాలయాలు, పాఠశాలలకు ఎలాగ పొద్దుట వెళ్ళి సాయంత్రానికి చదువుకొని వస్తున్నారో దేవాలయాలలో ఆ విద్య ఉండేది ఒకప్పుడు. ఆ విద్య ఎప్పుడు మళ్ళా బయటకు వస్తుంది? ఈ ఆసన ప్రాణాయామాలలో మీరు నిష్ణాతులు అవుతేనే. అయితే ఆ ఆసనం మాత్రమే వేస్తామండి. రెండు ఆసనము వెయ్యం కరెక్టే కదా. చాలా లాజికల్గా అడిగారు కదా, ఇన్ని ఆసనాలు ఎందుకండి? మాకు ఇంగ్లీష్లో షేక్స్పియర్ బుక్ చదవాలి, నేను ఆల్ఫా బెట్స్ నేర్చుకోను, గ్రామర్ నేర్చుకోను అంటారు. కానీ తిన్నగా ఆ పుస్తకం చదివేస్తాను అంటారు. చదవగలరా? అందుచేత ముందు ఈ ఆసన ప్రాణాయామం యొక్క ABCDలు బాగా నేర్చుకోవాలి మీరు. ఇవి బాగా నేర్చుకున్న తర్వాత మీరు ఏ దేవత యొక్క ఆసనాన్ని అభ్యాసం చేయదలుచుకున్నారో దాన్ని అభ్యాసం చేసుకోండి. అప్పుడు ఆ దేవత మీ మీదకి ఆవహిస్తుంది, దిగుతుంది, అవతరణ అవుతుంది. పృథ్వీగ్రహం మీద మీరు దేనికి పుట్టారు? ఈ చేతనత్వ జ్ఞానము ఇదంతా దేని గురించి చెప్తున్నానో గుర్తుందా మీకు? కృష్ణం వందే పుధాసుతం. ఈ పృథ్వీగ్రహం మీద మీరు చేతనత్వ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మాత్రమే పుట్టారు. ఈ పృథ్వీగ్రహం తప్ప ఇంకా ఎక్కడా కూడా సృష్టిలో చేతనత్వ విజ్ఞానము లేదు, మానవ ప్రాణి లేడు, వెతుక్కుంటున్నారు సైంటిస్టులు అందరూ కూడా. ఇంకా ఎక్కడైనా మానవుడు లాంటి చేతనత్వం ఉన్నదా అని దొరకలేదు కదా. ఇంతవరకు భవిష్యత్తులో దొరుకుతుందేమో, మానవ జాతి పృథ్వీ మీదే ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కడైనా ఉంటే ఏ గ్రహం అయి ఉంటుంది? పృథ్వీగ్రహం లాంటిదే అయి ఉంటుంది. అంత అద్భుతమైన అవకాశం ఉంది మీకు. ఏంటి మానవ జాతి యొక్క గొప్పతనము? చేతనత్వ విజ్ఞానములో కణము నుంచి విభువు వరకు వెళ్ళిపోవచ్చు వాడు. అనోరణీయాన్ మహతో మహీయాను స్నానింగ్ చేయగలవాడు. షిరిడి సాయి సత్యసాయి లాంటి వారికి కణజాల యొక్క భవిష్యత్తు కూడా తెలుసు, బల్లి యొక్క భవిష్యత్తు, జంతువుల యొక్క భవిష్యత్తు కూడా తెలుసు. అంతేకాక ఎవరి భవిష్యత్తు తెలుసు? దేవతల యొక్క భవిష్యత్తు కూడా తెలుసు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దేవతలందరూ కూడా ఈ గురుచేతనత్వం కింద పనిచేసే వాళ్ళే తప్ప గురుచేతనత్వం పైన లేరు వాళ్ళు. దేవతలు మనుషులు కలిసి పనిచేయాలి. ఆ రోజులు రాబోతున్నాయి. కలిసి పనిచేయటం అంటే ఏమిటి? కొన్ని విషయాల్లో వాళ్ళు గొప్ప, కొన్ని విషయాల్లో మనం గొప్ప. డాక్టర్ ఉన్నాడు, వాడికి మెడిసిన్ గురించి చాలా తెలుసు, కానీ వాడికి కోర్టులో కేసు ఉంది, నేను చాలా గొప్ప డాక్టర్ని అన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? లాయర్ దగ్గరికి. ఈ దేవతలు మనుషులు ఇలాగే సయోధ్యతో కలిసి జీవించాలి. కొన్ని కానీ దేవతలతో కలిసి జీవిస్తామో అనుకోవటం లేదు. దేవతల్ని అడుక్కుంటున్నారు మీరు. అడుక్కునేవాడు కలిసి ఎలా జీవిస్తాడు? అడుక్కునేవాడిని ఇంట్లోకి రానిస్తారా మీరు? షిరిడి సాయిబాబానే రానివ్వలేదు. రానివ్వలేదు అన్న దానికి పెద్ద ఉదాహరణ ఏంటి అంటే, ఆయన మసీదులోనే ఉన్నాడు, ఆయన ఇంట్లోకి రండని మీరు అంటే ఆయన వచ్చిండేవాడు కాదా, వచ్చిండేవాడు కాదా ఏంటి? కానీ ఆయన ఎందుకు రానివ్వలేదు? చింత పంటలు వేసుకున్నాడు. అప్పుడు ఆయనకి కాస్త జ్ఞానోదయమై ఈ జన్మలో ఏం చేశాడంటే మంచి బట్టలు వేసుకోవడం మొదలెట్టాడు. సత్యసాయిబాబా వస్తే ఇంట్లోకి ఎవరికి అభ్యంతరం లేదు. అర్థమైందా ఏం చెప్పానో నేను? దేవతలను అడుక్కోకండి. అడుక్కుంటే ఇచ్చేది కాదు ఏ శక్తి కూడా, వాళ్ళ దగ్గర నుంచి లాక్కోండది. నేను చాలాసార్లు ఉదాహరణ ఇస్తాను. ఒక విద్యార్థి లెక్కల పరీక్ష వ్రాశాడు, వాడికి 80 మార్కులు వచ్చాయి, ఇంకో విద్యార్థికి 100 మార్కులు వచ్చాయి. వీడు లెక్చర్ దగ్గరికి వెళ్ళి నేను అన్ని క్వశ్చన్లో ఆన్సర్ చేశాను, నాకు 100కి 100 ఇ అని బ్రతిమాలుకుంటాడా, అడుగుతాడా? ఇవ్వకపోతే వాడు డిమాండ్ చేస్తాడు, అప్పటికీ ఇవ్వకపోతే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాడు, వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్తాడు, వాడి మెడ వంచి మంచి మరీ మార్కులు వేయించుకుంటాడు. ఎందుచేత వ్రాశాడు కనుక అడుక్కోకండి దేవతల్ని డిమాండ్ చేయండి, అలాంటి విద్య ఇక్కడ నేర్చుకోండి అని చెప్తే ఇక్కడ మళ్ళా అడుక్కుంటే ఎట్టా? కానీ డిమాండ్ చేయాలి అంటే కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. మేథమెటిక్స్ లెక్చర్ దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు మార్కులు వేసి తీరాలని నువ్వు అడగాలి అంటే ముందు నీకు సబ్జెక్టు రావాలి, ప్లస్ అయిన ఇచ్చిన క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలగాలి. ఆ స్థితికి ఎదగండి. ఇక్కడ మీకు ఉన్న శారీరక కోరికల మానసిక బాధలన్నీ ప్రశ్నలే. వాటిని మీరు ఏ రోజు ఎంత సబ్జెక్టు నేర్చుకున్నారో తెలిసినంత వరకు ఆన్సరు చెయ్యండి. పాత పద్ధతిలోనే ఉంటే ఎట్లా? అప్పుడు మీరు కృష్ణం వందే పుదాసుతం అనే స్థాయికి వస్తారు. ఇంకా అర్జున స్థితే అది. ఇంకా ద్వంద్వాలు ఉంటాయి, యుద్ధం చెయ్యాలా చెయ్యక్కర్లేదా? చాలాసార్లు మీకు ఏమనిపిస్తుందంటే ఎందుకీ జన్మ అది నన్ను తినేస్తే పోలే, ఎందుకీ మాట అంటున్నాను నేను. మా కాలేజీలో మా లెక్చరర్ ఒక అతను, ఇంతకీ రామకృష్ణ నువ్వు బెంగళూరు జిందాల్కి వెళ్ళావు కదా, ఏం నేర్చుకొచ్చావు అన్నాడు. సరే ఆసనాలు ప్రాణాయామాలు నేర్చుకుని వచ్చాను అన్నాను. ఇంకా ఏమి నేర్చుకొచ్చావు అన్నాడు. అసలైన విషయం నీకు చెప్పటము మర్చిపోయాను నేను, ఆహార నియమాలు నేర్చుకొచ్చాను నేను అన్నాను. సరే ఆహార నియమాలు ఏంటో చెప్పు అన్నాడు. అంటే నూనె వాడకూడదు, ఎండుమిరపకాయ వాడకూడదు, చింతపండు వాడకూడదు అన్నాను. అయితే ఇంకా బ్రతికెందుకు అన్నాడు. అంటే అక్కడ ఏంటి, అర్జునుడు చెప్పిందే ఈ భీష్ముడు ద్రోణుడు వాళ్ళు నన్ను చంపేస్తే చంపేయని చంపేయని, నాకు ఎందుకీ రాజ్యము, ఎందుకీ భోగాలు నాకు వద్దు అన్నాడు. ఇండైరెక్ట్గా మీరు కూడా అదే అంటున్నారు, నాకు ఈ రాజ్యాలు అక్కర్లేదు, ఈ మూడు లోకాలు అక్కర్లేదు, ఈ గురుస్థితి అక్కర్లేదు, నేను ఇంత ఉప్పు చింతపండు తింటే చాలు అని. మీ మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోండి. ఆ నీరసం పోతే కానీ ఈ విద్య రాదు. క్లైభ్యం మాస్మ గహమహ పార్థ నైతత్వ ఇంపు పద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం తత్వో తిష్ట పరంతప. భగవద్గీతలో 2:3 ఓ అర్జున, ఆ ధైర్యమును పొందకుము, ఇది నీకు తగదు. నీజమగు ఈ మనోదుర్బలత్వము వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. ఇది చెయ్యాలి అని అర్థమయ్యాక దానికి కావలసిన మాలు పెట్టుకోకపోతే చేసిందంతా వృధా అవుతుంది. ఈ బలహీనత మీకు ఉండకూడదు. ఇది అర్థమైంది కదా, ఇది మంచిది అని, ఇది చెయ్యాలి అని అర్థమయ్యాక దానికి కావలసిన నియమాలు మీరు పెట్టుకోలేకపోతే ఈ మొత్తం ఉపన్యాసాలు వృధా. అందుకే ఇదంతా వృధా అవుతున్నాయి, ఇవంతా వృధా అవుతున్నాయి. వృధా కాకుండా ఉండే క్లాసులు ఏవైనా నేను చెప్పగలనా అనే ప్రయత్నము ఇది. ఇది విన్నవాళ్లలో, ఇది అవగాహన చేసుకుంటున్న వాళ్లలో ఈ క్లైభ్యం నీరసము ఉండకూడదు. మీరు లేచి ఏం చేయగలగాలి? మొట్టమొదట మీ జీవితాలలో ఈ మూడు మార్పులు తెచ్చుకోవాలి. ఆహారాన్ని మార్చుకోగలగాలి, ఆసనాలు వేయటం నేర్చుకోవాలి, ప్రాణాయామం చేయటం నేర్చుకోవాలి. ఇది లేకుండా ఈ విద్య ఎందుకు రాదు? వాళ్ళకి చెయ్యకుండా వచ్చేసిందని కొందరికి అనిపిస్తుంది, చెయ్యకుండా ఎవ్వరికీ రాలేదు. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక జన్మలో చేస్తుంటారు. అందుచేత ఇది వరకు చేసి ఉంటేనే మీరు ఇది వినటానికి వచ్చారేమో. స్థితులు, 4 మన సిలబసు, 4 స్థితులు మన సిలబసు. ఒకవేళ ఇదే మొదటిసారి వింటూ ఉంటే బెటరు లే దేన్ నెవ్వరు. అర్థమైంది కదా. అందుచేత ఇక్కడ వయసు కాదు ముఖ్యము, జీవితం యొక్క కంటిన్యూటీ ఉంటుందని మనకు అర్థమైంది కనుక తక్షణమే మళ్ళా ఎప్పుడో కాదు మంచి ముహూర్తం చూసుకొని వస్తాను మా జ్యోతిషుని అడిగే అని కాదు. మీకు అర్థమైపోతే తక్షణం కనుక మీరు చేయటం మొదలెడితే ఆ మిగతా 3 మీకు వస్తాయి. ఏంటా మిగతా 3? కృష్ణం వైపాయనం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం వందే నారాయణం.